ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత యథాతథము అధ్యాయం 10 శ్లోకం 18. విస్తరేనాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయయ కతయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. ఓమ జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురోన్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమాం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. తాత్పర్యము, ఓ జనార్దన, నీ యోగ విభూతిని దయతో తిరిగి సమగ్రముగా వివరింపము. ఎంత అధికముగా శ్రవణం చేసినచో అంత అధికముగా నీ వచనామృతము నేను ఆస్వాదింపగోరినందున నిన్ను గూర్చి ఎంత శ్రవణం చేసినను తనివి తీరుట లేదు. ఇది అర్జునుడు గత 5 శ్లోకాల నుంచి భగవంతుని కీర్తిస్తూ ఇక్కడ అర్థిస్తున్నాడు. భగవంతుడా, నీ యొక్క విభూతిని మరింతగా నాకు వివరించు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇంతకుముందు దీనికంటే ముందు శ్లోకములు 6 శ్లోకంలో కూడా 4 శ్లోకం నుండి భగవంతుడు తన విభూతులు వివరిస్తున్నాడు అన్నట్టు. విభూతులు వివరిస్తున్నాడు. ఆ తర్వాత 6 శ్లోకం వచ్చినప్పుడే ఆ తర్వాత ఇంకా భగవంతుని గురించి ఇంకా 8 అధ్యాయం చివరిలో మనమనాభవ మద్భక్తో మధ్యాజీవం నమస్కరు మామే వైశ్యతిక్తైవం ఆత్మానా మత్పరాయణ. సో 8 అధ్యాయం చివరిలో భగవంతుడు అర్జునుడికి ఈ యోగ సారాంశాన్ని వివరిస్తున్నాడు. నా భక్తుడు వగుము, నాకు నమస్కరించుము, నాకు పూజించుము, ఆ తర్వాత నాకు వందనాలు అర్పించుము అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు అన్నట్టు. సో భగవద్గీత సమస్త వైదిక సారస్వతానికి సారాంశం వంటిది. 4 వేదాల యొక్క సారాంశం అంతా మొత్తం ఈ భగవద్గీతలు వివరించబడి ఉంది అని చెప్పేసి చెప్పబడి ఉంది. ఈ భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు అయితే దీన్ని ఆచార్యులు 3 విభాగాలుగా విభజించారు. మొదటి 6 అధ్యాయాలు కర్మయోగము, మధ్యలో 6 అధ్యాయాలు భక్తి యోగం గాను, చివరి 6 అధ్యాయాలు జ్ఞానయోగం గాను. అంటే ఈ 3 విభాగాలు ఈ ఆ యొక్క తత్వాలతో అధికృతమైనదన్నట్టు. భక్తి యోగం అంటే దానిలో భక్తి గురించి అధికంగా వివరించబడినట్టు. చివరి 6 అధ్యాయాలు జ్ఞానంతో, ముందు 6 అధ్యాయాలు కర్మ వివరాలతో వివరించబడింది అన్నట్టు. సో ఈ ఏ విధంగా అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు శాండ్విచ్ వచ్చేసి మధ్యలో పైన కింద బ్రెడ్ ఉంటుంది, మధ్యలో ఎసెన్స్ ఉంటుంది అన్నట్టు. రకరకాలుగా ఎసెన్స్తో స్టఫింగ్ ఉంటుంది అన్నట్టు. మధ్యలో మంచి వెజిటబుల్స్ చేస్తారు, సమ్ సలాడ్స్తో చేస్తారు, సమ్టైమ్స్ జామ్తో చేస్తారు. పైన కింద సబ్స్టెన్స్ ఉంటుంది, మధ్యలో వచ్చేసి సారాంశం ఉంటుంది అన్నట్టు, ఎసెన్స్ మెయిన్ ఐట్. సో అదేవిధంగా ఈ భగవద్గీత కూడా పైన అంతా కర్మయోగంతోనూ, కిందంతా జ్ఞానయోగంతోనూ, మధ్యలో అతి విలువైనటువంటి భక్తి యోగాన్ని మధ్యలో భగవంతుడు వివరిస్తున్నాడు అన్నట్టు. కాబట్టి ఈ భగవద్గీతలో మధ్యలో ఉండే 6 అధ్యాయాలు, 7, 8, 9, 10, 11, 12, ఈ 6 అధ్యాయాలు చాలా సారాంశం అన్నట్టు. ఈ 6 అధ్యాయాల్లో కూడా 9వ అధ్యాయము, 10వ అధ్యాయము ఈ 6 అధ్యాయాల యొక్క సారాంశంలోకెల్లా అత్యంత విలువైనది, అంటే ఎసెన్స్ ఆఫ్ ద ఎసెన్స్ అన్నట్టు. 9వ అధ్యాయము, 10వ అధ్యాయం, ఈ 9వ అధ్యాయం చివరిలో ఉన్నటువంటి ఇది వచ్చేసి ఈ 2 అధ్యాయాల సారాంశం అయితే, ఈ 2 అధ్యాయాలకి కరెక్ట్గా మధ్యలో ఉన్నది ఈ శ్లోకం, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీవం నమస్కరు. అంటే మొత్తం భగవద్గీత 18 అధ్యాయాల్లో 6 అధ్యాయాలు ఇంపార్టెంట్ అయితే, దాంట్లో 9, 10 అధ్యాయాలు ఇంకా సారాంశం అయితే, ఆ సారాంశంలోకెల్లా శిరోమణి వచ్చేసి మన్మనాభవ మద్భక్తో మధ్యాజీవం నమస్కరు, మామయ్య వైశ్య శిక్తాయం ఆత్మానమత్వరాయ. చివరి శ్లోకం వచ్చేసి అత్యంత విలువైన సారాంశం, అక్కడ ఆ సారాంశాన్ని అక్కడ ఒక మొత్తం ఐస్ క్రీమ్ అంతా చేసి లాస్ట్లో ఫైనల్గా చెర్రీ ఫ్రూట్ పెట్టినట్టుగా ఈ శ్లోకం అటువంటిది అన్నట్టు. అటువంటి అత్యంత విలువైనటువంటి సారాంశం. ఏం దాని సారాంశం అంటే, నీవు నా భక్తుడు అగుము, నా యొక్క శుద్ధ భక్తుడిగా నీవు కావాలి. టోటల్ భగవద్గీత సారాంశం ఏమంటే, నువ్వు నా శుద్ధ భక్తుడు కావాలి, అదే భగవద్గీత సారాంశం. ఆ సారాంశాన్ని అక్కడ సెంటర్ పాయింట్లో పెట్టేసి భగవంతుడు చాలా జాగ్రత్తగా మొత్తం అంత జ్ఞానాన్ని వివరించి ఉన్నాడు అన్నమాట. సో భగవంతుని యొక్క శుద్ధ భక్తుడు కావాలి అని చెప్పేసి ఇక్కడ భగవంతుడు వివరిస్తున్నాడు. ఇదే విషయాన్ని మళ్ళీ 18వ అధ్యాయంలో కూడా వివరిస్తున్నాడు. చివరి 18వ అధ్యాయం 64వ శ్లోకంలో మనమనాభవ మద్భక్తో మధ్యాజీవం నమస్కరు, ఇక్కడ 2 లైన్స్ చేంజ్ అవుతుంది, లాస్ట్ 2 లైన్లు. మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసిమే. కానీ ఇక్కడ కూడా అదే సారాంశమే, మన్మనాభవ మద్భక్తో అని చెప్పేసి. కానీ భగవద్గీతలో సారాంశం ఏమని చెప్తే అందరూ ముఖ్యంగా ఏం చెప్తారు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని చెప్పేసి. కానీ సారాంశాన్ని ఇంకొంచెం విశదీకరిస్తే దాని ముందరి శ్లోకంలో భగవంతుడు వివరిస్తున్నాడు, సర్వగుహ్యతమం భూయః శృణిమే పరమం వచః. అంటే నీకు ఇంతవరకు వివరించినటువంటిదంతా ఇంతకుముందు ఏం చెప్పినాడు, గుహ్యతమం అని చెప్పేసి చెప్పినాడు. ఇక్కడ లాస్ట్ సారాంశం 18th చాప్టర్ వచ్చేసి కంక్లూజన్. కంక్లూజన్లో సర్వగుహ్యతమం భూయః, గుహ్యతమం అంటే సీక్రెట్, గుహ్యము గుహ్యతరము గుహ్యతమం, సీక్రెట్ మోర్ సీక్రెట్ టాప్ సీక్రెట్, ఆ టాప్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసాను నీకు. సర్వగుహ్యతమం, ఈ నేను నీకు వివరించిన అన్ని టాప్ సీక్రెట్లలోకెల్లా శృణిమే పరమం వచః, నేను చెప్పే చివరి సారాంశాన్ని వివను అని చెప్పేసి చెప్తున్నాడు. ఇదే సారాంశాన్ని మళ్ళీ లాస్ట్లో కంక్లూషన్లో వివరిస్తున్నాడు. ఆ కంక్లూషన్ ఏమంటే, నువ్వు నా భక్తుడు కావాలి, నా భక్తుడు అయిన తర్వాత నీవు శరణాగతి పొందాలి. ఈ 2 శ్లోకాలు భగవద్గీత యొక్క అత్యున్నతమైనటువంటి సారాంశంగా మనం చెప్పవచ్చు. అయితే ఈ 10వ అధ్యాయం ఏ విధంగా ప్రారంభమవుతుంది, భగవంతుని యొక్క శుద్ధభక్తిని మానవుల యొక్క సర్వోత్కృష్టమైన గమ్యము అని చెప్పేసి ఇక్కడ ప్రతిపాదిస్తున్నాడు, అక్కడ నిరూపించాడు భగవంతుడు. ఇక్కడ ప్రతిపాదించిన తర్వాత తెలియజేసిన తర్వాత నాకు శుద్ధభక్తుడిగా నీవు ఏ విధంగా కాగలవు, ఒక శుద్ధభక్తుడు కావాలనంటే నీకు నీవు పొందవలసినటువంటి అట్రాక్షన్ ఏమి, అంటే నువ్వు ఏమి అట్రాక్షన్ చూసి నువ్వు భగవంతుడికి అట్రాక్ట్ కావాలి, భగవంతునికి అట్రాక్ట్ అయిన తర్వాత అతనికి ఏ విధంగా శరణాగతి పొందాలి, భగవంతునికి శుద్ధభక్తిని ఏ విధంగా ఆచరించాలి, ఆచరిస్తున్న భక్తిని ఇంకా దృఢతరం ఏ విధంగా చేసుకోవాలి, ఈ యొక్క సందర్భంగా 10వ అధ్యాయం ప్రారంభమవుతుంది అన్నట్టు. 10వ అధ్యాయం ప్రారంభమవుతూనే భగవంతుడు వచ్చేసి తన యొక్క విభూతుల గురించి వివరిస్తున్నాడు. ఎవరికైనా అనుమానం రావచ్చు, భగవంతుని భక్తి చేస్తాం, భగవంతుని యొక్క విభూతి అంటే భగవంతుని యొక్క గొప్పతనం, భగవంతుని యొక్క గొప్పతనం తెలుసుకోవడం వల్ల మన భక్తి ఏ విధంగా దృఢతరం అవుతుంది అని చెప్పేసి. అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్, మనకి క్లోజ్ ఫ్రెండ్ ఒకడున్నాడు, కానీ అతను బ్యాక్గ్రౌండ్ గురించి మనకు పెద్దగా తెలియదు. అతని బ్యాక్గ్రౌండ్ ఏమో తెలుసుకోవాలని చెప్పేసి ఒకసారి తవ్వి చూస్తే అతని ఫాదర్ వచ్చేసి చాలా పెద్ద కోటీశ్వరుడు అని చెప్పేసి, వాళ్ళకి చాలా పెద్ద పెద్ద భూములు ఉన్నాయని, వాళ్ళకి సొంత బంగ్లాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, అన్లిమిటెడ్ ఐశ్వర్యం ఉంది, వాళ్ళకి అంతులేని సంపద ఉంది, ఇంటి నిండా సేవకులు ఉన్నారు అని చెప్పేసి తెలిసిన తర్వాత ఆ ఫ్రెండ్కి మనం ఇంకా కొంచెం ఏ విధంగా దగ్గర అవ్వాలా, అతనికి ఏ విధంగా మనం ఇంప్రెస్ చేసుకోవాలా, అతనికి మనం ఎట్లా క్లోజ్ కావాలని చెప్పేసి మనం జనరల్గా ఆలోచిస్తాం. అదేవిధంగా భగవంతుడిక తన గురించి తాను కంప్లీట్గా వివరిస్తున్నాడు, కంప్లీట్గా సంపూర్ణంగా వివరించి నా యొక్క గొప్పతనాన్ని మీరు తెలుసుకో అర్జున, దాని ద్వారా నీవు నీ యొక్క భక్తియుక్త సేవలు నువ్వు దృఢంగా నువ్వు సుస్థిరుడు కాగలవు అని చెప్పేసి చెప్తున్నాడు. అప్పుడు ఈ విధంగా వివరిస్తూ నా నుంచి మొత్తం మహర్షులు, సప్త మహర్షులు వచ్చారు, చతుష్కుమారులు వచ్చారు, ఆ తర్వాత 14 మంది మనువులు వచ్చారు, ఆ తర్వాత వీళ్ళు వీటి నుంచి మొత్తం ప్రజానీకం అంతా ఉత్పత్తి అయింది. మళ్ళీ మనుషులు ఉండే తెలివితేటలు, మరుపు, జ్ఞానము, ఆ తర్వాత రకరకాలటువంటి లక్షణాలన్నీ నా నుండే ఉత్పన్నమవుతున్నాయని చెప్పేసి చెప్పాడు. ఇంకా సారాంశంగా అల్టిమేట్ విషయాలు చెప్తున్నాడని చెప్పేసి చతుశ్లోకి భగవద్గీత కూడా వివరించాడు. చతుశ్లోకి భగవద్గీతల సారాంశం ఏమి అంటే, ఈ 4 శ్లోకాలు భగవద్గీత యొక్క అంటే భగవంతుడు చెప్తున్నటువంటి విషయంలో సారాంశం. అహం సర్వస్య ప్రభు మత్త సర్వం ప్రవర్తతే, మొత్తం సర్వానికి మూలం నేనే, నా నుండే మొత్తం ఉద్భవిస్తూ ఉంది, ఇంకా నువ్వు ఏమన్నా నువ్వు తీసుకో అది నా నుండే ఉద్భవిస్తానని చెప్పేసి కంక్లూషన్ చెప్పేస్తున్నాడు. ఆ తర్వాతి శ్లోకంలో భక్తులు నాకు డివోషన్లో నా గురించి తెలుసుకున్న తర్వాత నాకు భక్తియుక్త సేవ చేస్తూ వాళ్ళు నాపైన ఏ విధంగా నాకు ఏ విధంగా భక్తి చేస్తారని చెప్పేసి వివరిస్తున్నాడు. మచ్చిత్త మద్గద ప్రాణ బోధయంత పరస్పరం కథయంతస్య మాం నిత్యం తుష్యంతిచ, రమంతిచ. నా గురించి తెలుసుకున్న శుద్ధభక్తులు నన్ను ఏ విధంగా అర్చిస్తారు, వాళ్ళు ఎంత దృఢంగా అర్చిస్తూ వాళ్ళు ఏ విధంగా రసాస్వాదన పొందుతారు, వాళ్ళు ఏ విధంగా సంతృప్తి పొందుతారు అని చెప్పేసి వివరిస్తున్నాడు. 10-11 శ్లోకాల్లో ఆ శుద్ధభక్తులతో నేను ఏ విధంగా ప్రతిస్పందిస్తాను, ప్రేమతో నా సేవ యందు నిరంతరంగా ఆసక్తులైన వారికి నన్ను చేరగల బుద్ధియోగాన్ని నేనే ప్రసాదిస్తున్నాను. 11వ శ్లోకంలో నేను వారి యొక్క ప్రత్యేక కరుణను చూపట కొరకు వారి హృదయం నందు వసించుచు తేజోమయమైన జ్ఞానదీపంచే అజ్ఞాన జనితముగా అంధకారము నశింపజేయుచున్నాను. నా శుద్ధభక్తులు ఎప్పుడైతే నా మీదనే సర్వ ప్రాణాలని వాళ్ళ సమర్పించి నాకు శుద్ధభక్తి ఎప్పుడైతే చేస్తారో వాళ్ళకి నేను నన్ను పొందడానికి కావలసిన జ్ఞానాన్ని నేను ఇస్తున్నాను. సో ఇక్కడ భగవంతునికి భక్తునికి మధ్య ఈ ప్రేమ వినిమయము, ఈ యొక్క భావ వినిమయం జరుగుతూ ఉంది అన్నట్టు. ఈ విధంగా ఎప్పుడైతే భగవంతుని గురించి కంప్లీట్గా వివరించగానే అర్జునుడు భగవంతుని గురించి సంపూర్ణంగా సాక్షాత్కారం పొంది పరబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవ అని చెప్పేసి భగవంతుని గురించి వివరిస్తున్నాడు. భగవంతుడా, నీవే సర్వస్వము, నేనుండే సర్వస్వము వస్తోంది, నీవు పరమ పవిత్రుడవు, ఉత్కృష్టమైన దేవుడవు. ఈ సారాంశము, ఈ యొక్క ఉన్నత సత్యము అసితుడు, దేవలుడు, వ్యాసులు గొప్ప గొప్ప ముందులే చెప్తున్నారు. ఈరోజు నీవే నాకు స్వయంగా వివరిస్తున్నావు అని చెప్పేసి చెప్తున్నాడు అన్నాడు. సో కాబట్టి నీ భక్తిలో దృఢంగా నేను సుస్థిరం కావాలనంటే నీ యొక్క విభూతిని ఇంకా వివరించు నాకు. ఎందుకంటే నీ యొక్క విభూతులను వినే కొద్దీ నాకు ఇంకా వినాలి అనిపిస్తూ ఉంది. ఎంత విన్నా కొద్దీ నాకు ఇంకా తనివి తీరట్లేదు, నా కోరిక తృప్తి కావట్లేదు. కాబట్టి నీ గురించి ఇంకా ఇంకా నాకు వివరించు, ఎందుకంటే నీ గురించి వినే కొద్దీ నాకు ఇంకా ఆసక్తి ఇంకా కలుగుతూ ఉంది, ఇంకా వినాలనిపిస్తూ ఉంది అని చెప్పేసి చెప్తున్నాను. సో ప్రభుపాదుల వారు భాషణలో చెప్తున్నారు. ఇదే విధంగా సూత గోస్వామి నైమిషారణ్యంలో భగవంతుని యొక్క లీలను వివరించేటప్పుడు కూడా వీళ్ళు కంటిన్యూగా ఎన్ని రోజులు గడిచినప్పుడు కూడా ఆకలి దప్పులు లేకుండా వాళ్ళందరూ భగవంతుని యొక్క లీలను వింటూ ఆ శ్రవణంలోనే వీళ్ళు జీవితాన్ని ఆకలి దప్పులు లేకుండా గడిపారన్నట్టు. అదే విషయం ఇక్కడ ప్రభుపాల వారు భాషణలో చెప్పారన్నట్టు. సో ఇక్కడ సారాంశం ఏమంటే భగవంతునికి మనం శుద్ధభక్తుడు కావడం అనేది సారాంశం అయితే, దాని మన యొక్క భగవంతునికి భక్తిని ఏ విధంగా అకుంఠితంగా నెరవేర్చాలి, భగవంతునికి మనం భక్తిని చేస్తున్నప్పుడు భగవంతుడు ఏ విధంగా మనతో ప్రతిస్పందిస్తాడు, భగవంతుని చేరేదానికి మనకు భగవంతుడు ఏ విధంగా సహాయం చేస్తాడు అనేది ఈ శ్లోకాల్లో ఉన్నటువంటి సారాంశం అన్నమాట. సో దీనికి అనుబంధంగా ఒకటి ట్రూ స్టోరీ మనం చెప్పుకోవచ్చు, పండరీపురానికి సంబంధించింది. సో ఇది జరిగిన కథ అన్నట్టు. జరిగిన కథ కొన్ని వందల సంవత్సరాల ముందు, అంటే ఒక 200-400 సంవత్సరాల ముందర ఈ కర్ణాటక మహారాష్ట్ర, అంటే ఈ కర్ణాటక నుంచి భక్తులు వీళ్ళు విఠలునికి భక్తి చేసుకుంటూ భజన చేసుకుంటూ దర్శనానికని చాతుర్మాస సమయంలో వాళ్ళు 4 నెలలు అక్కడే భగవంతుని దగ్గర గడుపుతారన్నట్టు ఇంతకుముందు. సో వీళ్ళు పాదయాత్ర చేసుకుంటూ నడుచుకుంటూ భగవంతుని యొక్క భజనలు చేసుకుంటూ బృందాలు బృందాలుగా గుంపులు గుంపులుగా భక్తులు వాళ్ళ వాళ్ళ ప్రదేశాల నుంచి వెళ్ళిపోయేవాళ్ళన్నారు పండరీపురానికి. ఆ విధంగా ఒక ఉన్నతమైన శ్రేష్టమైన బ్రాహ్మణుడు, అన్ని అనుష్ఠానాలు నెరవేరుస్తున్నవాడు, అనుసరిస్తున్నవాడు, అతను ఈ పండరీపురంలో పండరీనాథునికి విఠలునికి వచ్చేసి చాలా అత్యంతమైన ఆకర్షణ కలిగి ఉన్నాడు. ఆకర్షణ కలిగి ఉండి భగవంతునికి భక్తి చేస్తూ తనకి ఒకడే ఒక కొడుకు ఉన్నాడు. అతనికి కూడా చిన్నప్పటి నుంచి విఠలుని గురించి వివరిస్తున్నాడు. విఠలుని యొక్క మంచి, విఠలుని ప్రత్యేకంగా భగవంతుడు భక్తులతో ఏ విధంగా ప్రతిస్పందిస్తాడు, భగవంతుడు డివోటిస్తే ఏ విధంగా మాట్లాడతాడు, కీర్తనలో పారవశ్యంలో భక్తులు నృత్యం చేస్తున్నాడు, వాళ్ళ మధ్యలో వచ్చేసి ఏ విధంగా నృత్యం చేస్తాడు అని చెప్పేసి చిన్నప్పటి నుంచి విఠలుని పైన మంచి ఆకర్షణ కలిగేటట్లు, ఆసక్తి కలిగేటట్లు భగవంతుడు చేసిన లీలలన్నింటినీ వివరిస్తున్నాడు అన్నట్టు. ఆ విధంగా వివరించి వివరించి ఈ పుత్రునికి కూడా విఠలుని పైన మంచి భక్తి కలిగింది అన్నట్టు, భక్తి విశ్వాసం కలిగింది, భక్తి కలిగి ఉన్నాడు. సో ఎప్పుడైతే ఈ వీళ్ళ గ్రామం నుంచి మొత్తం అందరు భక్తులు వెళ్తున్నారో, ఇతను ఈ తండ్రిని అడిగి ఇతను కూడా అనుమతి తీసుకున్నాడు. అనుమతి తీసుకునేసి వాళ్ళతో పాటు పాదయాత్రకి పండరీపురానికి బయలుదేరాడు అన్నట్టు. పండరీపురానికి వీళ్ళు ఏ రోజుకు ఆ రోజు దినమంతా నడవడము, మధ్యాహ్నం ఎండ సమయంలో కాసేపు విశ్రాంతి తీసుకోవడము, రాత్రికి ఏదో ఒక సత్రంలో వాళ్ళు బస ఏర్పాటు చేసుకునేసి మళ్ళీ మరి రాత్రి అక్కడే రెస్ట్ తీసుకునేసి మరుసటి రోజు మార్నింగ్ బయలుదేరి వెళ్ళిపోయారు. ఆ విధంగా వెళ్తూ 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 హంపికి దగ్గర ఒక రాజ్యాన్ని దాటుకుంటూ వెళ్తున్నారు అన్నట్టు. ఆ రాజ్యాన్ని దాటుకుంటూ వెళ్ళేటప్పుడు ఈ రాజు వీళ్ళ ఈ పాదయాత్రికులను వీళ్ళని చూసినాడు. చూసి వీళ్ళు చాలా భక్తితో భజన చేసుకుంటూ వెళ్తున్నారు. సో వాళ్ళకి షెల్టర్ ఇస్తామని చెప్పేసి రాజుకి ఆలోచన కలిగింది అన్నట్టు. రాజుకు ఆలోచన కలిగి వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ సత్రంలోనే రాజ్యంలో ఉండే సత్రంలోనే వాళ్ళకి బస్సు ఏర్పాటు చేసి వాళ్ళకి అన్ని విధాలా చూసుకున్నాడు, మంచిగా అన్ని వసతులు ఏర్పాటు చేసి వాళ్ళకి ఆదరించాడు అన్నట్టు. ఆ తర్వాత వీళ్ళందరూ న్యాచురల్గా భగవంతునికి ఆకర్షణ కలిగిన వాళ్ళు. వీళ్ళు రాత్రంతా భగవంతుని గురించి కీర్తన చేస్తూ భజన చేస్తూ రాజు మనకి ఇంత బాగా మంచి ఏర్పాట్లు చేస్తాడని చెప్పేసి ఈ ఏర్పాట్లు తిని తీసుకొనేసి మనం పడుకొని నిద్రపోయేది కాదు, ఈ ఆ వసతులన్నీ మనం తీసుకున్న తర్వాత భగవంతునికి ఇంకా ఎక్కువ కీర్తన చేయాలని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళు రాత్రంతా పండరీనాథుని గ్లోరిఫై చేస్తూ భజనలు చేస్తున్నారు అన్నట్టు. భజనలు చేస్తూ 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 మొత్తం రాత్రంతా గడిచిపోయింది, తెల్లవారింది అన్నట్టు. తెల్లవారిపోయింది మొత్తం అందరూ తెల్లవారింది. తర్వాత మళ్ళీ వీళ్ళు సర్దుకొని మళ్ళీ బయలుదేరడానికి సిద్ధమయ్యారన్నట్టు. ఈ రాజు రాత్రంతా ఈ కీర్తనలు విన్నాడు, ఈ కీర్తనలు విన్నాడు, భగవంతుని యొక్క గొప్పతనాన్ని వింటున్నాడు, భగవంతుడు ఏ విధంగా భక్తులతో ప్రతిస్పందిస్తాడు, నృత్యం చేస్తాడు, ఇవన్నీ వింటున్నాడు. ఏంది ఇట్లాంటి ఒక భగవంతుడు సృష్టిలో ఉన్నాడా అని చెప్పేసి ఇతనికి అనుమానం కలిగింది. ఎంతైనా వీళ్ళకి ఇతను ఈ రాజు వచ్చేసి ఆ రాజు అంతఃపురంలోనే ఒక మందిరం కట్టుకున్నాడు, అక్కడ ఇతను స్వయంగా అర్చిస్తున్నాడు అన్నట్టు. అక్కడ అర్చ విగ్రహం ఎవరంటే రాజరాజేశ్వరి, దుర్గాదేవి యొక్క ఇంకొక రూపం అన్నట్టు. ఈ రాజరాజేశ్వరిని పూజిస్తున్నాడు. వీళ్ళకి నా దేవుని గురించి మా దేవత గురించి వివరిస్తే మేబీ వాళ్ళు కొంచెం మనసు మార్చుకొని దేవతకు ఆకర్షణ అవుతారేమో అని చెప్పేసి రాజు అనుకున్నాడు. అనుకునేసి ఈ భక్తులను పిలిపించి మీరు రాత్రంతా ఏది భజనలు చేస్తున్నారు, భగవంతుని గ్లోరిఫై చేస్తున్నారు, కీర్తిస్తున్నారు, మీకు ఎందుకు మీకు ఇంకా కొంచెం బెటర్ లైఫ్ ఇంకా మంచి జీవితాన్ని మీకు వివరించాలి తెలియజేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పేసి వాళ్ళని పిలిపించి తన మందిరానికి, ఇతను పూజ చేస్తున్నటువంటి రాజరాజేశ్వరి మందిరానికి తీసుకొని వస్తాడు. తీసుకొని వస్తే అసలు రాజు సొంతంగా కట్టుకున్నటువంటి మందిరం అది, భగవంతుని దేవతకి. అది మంచి హై క్లాస్ మార్బుల్ వేశారు, తర్వాత మంచి చుట్టూ పెద్ద ప్రాకారం కట్టించాడు. మళ్ళీ ముందర హాల్ ఉంది, ఆ తర్వాత లోపల గర్భగుడిలో రాజరాజేశ్వరి విగ్రహం ఉంది. ఆ తర్వాత అగరబత్తులు, సెంట్లు, అత్తరులు, దేవతను చాలా శోభాయమానంగా అర్చిస్తున్నాడు అన్నట్టు. అర్చించి టెంపుల్ చూసారా ఎంత గొప్పగా ఉంది, ఎంత వైభవంగా ఉంది, ఇటువంటి టెంపుల్ మీ విఠలకు ఉందా అని చెప్పేసి ప్రశ్నిస్తాడు అన్నట్టు రాజు. మీరు రాజరాజేశ్వరికి పూజ చేయండి, మీరు కూడా నాలాగా గొప్ప గొప్ప రాజులు కలరు, గొప్ప ఐశ్వర్యాన్ని పొందగలరు అని చెప్పేసి, అంటే ఈ రాజు వచ్చేసి వాళ్ళందరినీ బెగ్గర్స్ గాను, చాలా సాధువులు అంటే ఈ భికారులు గాను భిక్షుకులు గాను లెక్కించి వాళ్ళని చాలా చిన్న చూపు చూస్తున్నాడు అన్నట్టు. సో ఈ బ్రాహ్మణ పుత్రుడు ఎప్పుడైతే వచ్చాడో, ఈ బ్రాహ్మణ పుత్రుడు విన్న తర్వాత ఇతనికి కొంచెం బాధ కలిగింది. బాధ కలిగి ఈ రాజు అహంకారాన్ని ఎట్లయినా తుంచేయాలి, రాజుకి కనువిప్పి కలిగించాలని చెప్పేసి ఇతను లోపల డిసైడ్ చేసుకున్నాడు. రాజు అహంకారంతో తన వైభవాలని, రాజరాజేశ్వరి గొప్పతనాన్ని, మందిర గొప్పతనాన్ని వివరిస్తున్నాడు. ఇంకా ఇతను ఫ్రంట్ లైన్లోకి వచ్చాడు. ముందు లైన్లోకి వచ్చేసి ఈ బ్రాహ్మణ కుమారుడు మొత్తం అంతా రాజరాజేశ్వరి గొప్పతనాన్ని ఏమైతే చెప్తున్నాడో ఇతనంతా మొత్తం తృణప్రాయంగా తీసేస్తున్నాడు అన్నట్టు. ఇట్లాంటి గొప్ప మందిరం ఉందా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాడు భగవంతుడు. ఇట్లాంటి గొప్ప దేవతను మీరు ఎప్పుడైనా పూజించారా, ఇట్లాంటి గొప్ప దేవతను మీరు ఎప్పుడైనా చూసారా, విన్నారా అని చెప్పేసి ఈమె గుణగణాలను ఇతను వివరిస్తున్నాడు. ఈ బ్రాహ్మణ పుత్రుడు ముందుకు వచ్చేసి, మీ దేవత ఏం దేవత, కేవలం రాతి విగ్రహమే కదా, మా దేవుడు అట్లాంటి వాడు కాదు, మా దేవుడు ప్రతి ఒక్క భక్తుడితోనూ మాట్లాడతాడు, కీర్తనలో పాల్గొంటాడు, మాతో పాటు నృత్యం చేస్తాడు, మీ దేవతలాగా ఉండి రాయిలాగా నిలిచోదు అని చెప్పేసి రాజుకి ఎదురుగా చెప్పేస్తాడు. ఆ తర్వాత ఈ భగవంతుని యొక్క మందిరానికి పక్కనే చంద్రభాగ ఉంది, చంద్రభాగ నది ఉంది, ఆ నదిలో నీళ్లు పారవు, సాక్షాత్ అమృతమే పారుతూ ఉంటుంది. మీరు ఎప్పుడు మీరు జీవితంలో అంత ఆ అమృతాన్ని మీరు ఆస్వాదించి ఉండరు అని చెప్పేసి చెప్తారన్నట్టు. ఆ తర్వాత అక్కడ తిరిగే ఆవులు, అవి ఆవులు కావు, అవి సురభి గోవులు. సురభి అనంటే మీ కోరుకున్న కోరికలన్నీ తీర్చేస్తుంది అటువంటిది అని చెప్పేసి చెప్తారు. ఆ తర్వాత అక్కడ చెట్లు, అవి మామూలు చెట్లు కాదు, అవి కల్పవృక్షాలు. కల్పవృక్షం అంటే నీ కోరిన కోరిక అంతా తీరుస్తూ ఉంటుంది, అటువంటి కల్పవృక్షాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇవి నీవు మామూలుగా ఇవన్నీ ఏవో మెరిసే రాళ్ళలాగా ఉన్నాయి, మీ దేవతకు అలంకరించేటివి. మా దేవునికి వచ్చేసి మొత్తం అంతా అవి చింతామణి వజ్రాలలాగాతోనే భగవంతుని మందిరం కానీ భగవంతుని యొక్క ఆభరణాలు కానీ అన్నీ అన్నిటితోనూ అన్ని ఈ యొక్క చింతామణి చింతామణులతోనే ఆభరణాలనే తయారు చేసి ఉన్నాయి అని చెప్పేసి చెప్తాను. ఆ తర్వాత రాజు చెప్తాడు, ఇక్కడ ఎంతమంది జనాలు వస్తారు తెలుసా, మొత్తం రాజ్యం అంతా వచ్చేసి రాజరాజేశ్వరి దర్శనం చేసుకుంటారు అని చెప్పేసి చెప్తాడు. నువ్వు చెప్పేది కేవలం మీ రాజ్యంలోని వాళ్ళే, మా దేవునికి వచ్చేసి కేవలం ఇంద్రచంద్రాది మొత్తం దేవతలందరూ వచ్చేసి దర్శనం చేసుకుంటారు, ఒక రాజ్యంలో వాళ్ళేంది అని చెప్పేసి ఇతను మళ్ళీ ఖండిస్తాడన్నట్టు. ఆ తర్వాత ఇక్కడ నేల చూడు, మార్బుల్ చూడు, ఇంత ఏమి దేదీప్యమానంగా ఉందనంటే ఇక్కడంతా బండరాళ్ళు వేసేది నీవు, అక్కడ మా భగవంతుడి మందిరంలో వచ్చేసి మొత్తం అంతా ఈ చింతామణులతోనే ఉంది, అన్ని వజ్రాలతోనూ వైడ్యూరాలతోనే మొత్తం అంతా మందిరం పరిచి ఉంది అని చెప్పేసి రాజు ఏం చెప్తే కూడా మొత్తం అంతా రాజుని ఖండించేస్తున్నాడు అన్నట్టు. ఆ తర్వాత రాజా నీకు ఒకటి బాధ కలిగించే విషయం ఒకటి చెప్తున్నాను, కానీ దీన్ని ఎట్లయినా నువ్వు అర్థం చేసుకోవాలి, నువ్వు జీర్ణించుకోవాల్సిందే అని చెప్పేసి చెప్తాడు. ఏమి అని చెప్పేసి అనంటే మీ రాజరాజేశ్వరి ఎవరో తెలుసా, మీ రాజరాజేశ్వరి దేవి వచ్చేసి మా భగవంతుడి మందిరం ముందర ఈ స్టెప్స్ ఏమైతే ఉన్నాయి మెట్లు, ఆమె పొడువాటి శిరోజాలతో మా భగవంతుని మెట్లని శుభ్రపరుస్తున్న ఆమె శిరోజాలతో అని చెప్పేసి దాంతో ఇతని ఉగ్ర విపరీతమైన ఆగ్రహం వచ్చేసింది. వచ్చేసి ఇది నువ్వు నిజం చెప్తున్నావు అబద్ధం చెప్తున్నావు, నువ్వు నాకు మొత్తం అంతా చూపించాలి, నేను ఏం చెప్తే కూడా నువ్వు అంత దానికి అంత ద్విగుణీకృతం చేసి అంత చాలా నమ్మశక్యం కాని విధంగా వివరిస్తున్నావు, నాకు అది చూపించాల్సిందే అని చెప్పేసి చెప్తాడన్నట్టు. సరే తప్పకుండా నేను చెప్తాను, నేను చూపిస్తాను అని చెప్పి సరే వెళ్దాం పదానంటే ఇంకా మిగతా వాళ్ళందరూ పాదయాత్రికులు అందరూ వీళ్ళు వస్తూ ఉంటారు. ఈ రాజు ఈ బ్రాహ్మణ పుత్రుడు వచ్చేసి రథంలో ఇప్పుడే వెళ్ళాలి, మనం ఇప్పుడే వెళ్ళి అక్కడ భగవంతుని చూడాలి, ఇవన్నీ నాకు చూపించాలి అని చెప్పేసి చెప్తాడు. ఇక్కడ రాజునైతే ఈ ఇక్కడ మాటల్లో ఖండించాడు, కానీ ఇవన్నీ ఈ 15వ శతాబ్దంలో 16వ శతాబ్దంలో ఇవన్నీ నేను చూపించాలంటే ఎట్లా అని చెప్పేసి. కానీ భగవంతుని చాలా లోపల పూర్తి శరణాగతితో ప్రార్థిస్తున్నాడు, భగవంతుడా నీ గురించి అయితే నేను కీర్తించాను, కానీ ఇది ఏ విధంగా సాధ్యపడుతుందో నీవే చూపించాలి నీ మహిమను అని చెప్పేసి ఇతను లోపల అనుకునేసి వెళ్దాం రాజా అని చెప్పేసి అతను ఏమైతే ఇంతవరకు ఇంత గట్టిగా అయితే వాగ్వివాదం చేశాడో అంతే గట్టిగా వెళ్దాము మనం వెళ్దాము నీకు చూపిస్తానని చెప్పేసి చెప్పాడు రాజుకి. సరే వీరు రథంలో బయలుదేరేస్తారంట, బయలుదేరారు. ఇంకా వాళ్ళు అట్లే దారి మధ్యలో అడవి మధ్యలో వెళ్తూ 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 పండరీపురం చేరుకున్నారు. పండరీపురం పొలిమేరలోకి వచ్చేసరికి దూరం నుంచి భగవంతుని యొక్క గోపురం కనబడుతుంది, చంద్రభాగా నది కనబడుతుంది, చుట్టూ దట్టమైన చెట్లు అన్నీ కనబడ్డాయి అన్నట్టు. సరే అని చెప్పేసి వాళ్ళు దిగినారు. దిగేసి ఈ బ్రాహ్మణుడు వచ్చేసి ప్రతి క్షణం గుండె గట్టిగా కొట్టుకుంటుంది, ఎందుకంటే రాజు చెప్పింది, రాజుకి ఏమేమైతే చెప్పాడు అదంతా జరగకపోతే ఏం చేస్తాడు, శిరఛేదనం చేస్తాడు. శిరఛేదనం చేసేస్తాడు, విపరీతమైన అవమానం కలుగుతుంది. ఎవరికి అవమానం కలుగుతుంది, నాకు అవమానం కలుగుతుందని చెప్పేసి ఇతను బాధపడట్లేదు. నా జీవితం పోతే పోయింది. కానీ భగవంతుణ్ణి, భగవంతుడా నిన్ను కీర్తించి, నిన్ను కీర్తించింది నిజం అని చెప్పేసి నిరూపించలేక, నీ గొప్పతనాన్ని నువ్వు నిరూపించుకోలేక ఒక భక్తుడు ఈ విధంగా సంహరింపబడ్డాడు అనే యొక్క నింద నీకు పడకూడదు. కాబట్టి దీన్ని నీవు ఏదో విధంగా దీన్ని సత్యంగా చూపించి ఇతనికి అని చెప్పేసి ఇతన్ని, ఇతను లోపల భగవంతుని విపరీతంగా వేడుకుంటున్నాడు, అర్చిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు అన్నట్టు. సో మొట్టమొదటిసారిగా రాజు రథం నుంచి కిందకి దిగాడు అన్నట్టు. రథం కిందకి దిగేసి ఫస్ట్ భూమి పైన చేయి పెట్టేసి మట్టి తీసుకుంటాడు. మట్టి తీసుకునేసి చూస్తాడన్నట్టు. చూస్తే చేతి నిండా వజ్రాలు, మణులు, రత్నాలు, నవరత్నాలు మొత్తం అని చేతిలో కనబడతాడన్నట్టు. ఇతను ఎప్పుడైతే ఇతను ప్రార్థించాడు భక్తుడు, ఇతను చేతిలో మొత్తం అని రత్నాలు, వజ్రాలు మొత్తం అంతా ఈ యొక్క మనులు మాణిక్యాలతో డస్ట్ అంతా నిండిపోయి ఉందన్నట్టు. సో వాటిపైన వీళ్ళు నడుచుకుంటూ వెళ్తారు. భగవంతుడు ఇతను క్షణక్షణము భగవంతుని ప్రార్థిస్తూనే వెళ్తున్నాడు, ఇతను నేను ఏమైతే నీ గురించి వివరించానో ఏ ఒక్కటి అసత్యం కాకూడదు భగవంతుడా అని చెప్పేసి ఇతను ప్రార్థించుకుంటూ వెళ్తున్నాడు. సరే మనం ఇప్పుడు ప్రయాణం చేసుకుంటే మనం అలసిపోయినాము అని చెప్పేసి ఒక చెట్టు కింద కూర్చుంటారు. నువ్వు చెప్పావు కదా ఇక్కడ చెట్లు కాదు ఉండేది కల్పవృక్షాలని చెప్పేసి, నాకు చాలా ఆకలేస్తుంది, దప్పుగేస్తుంది, నేను ఇప్పుడు తినాలి తాగాలి అని చెప్పేసి అని అంటారు అన్నట్టు. అని అంటే ఇతను మళ్ళీ భగవంతుని విటల పైన పాదాలపైన ధ్యానం చేస్తాడు అన్నట్టు. సో అప్పుడు చెట్టు పైన నుంచి ఒక పెద్ద మూట వచ్చి పడుతుంది మీద, వీళ్ళిద్దరి మధ్యలో పడుతుంది. ఓపెన్ చేస్తే దాంట్లో భగవంతుని యొక్క రాజభోగంతా నైవేద్యం అంతా మూటగట్టి ఉంటుంది. వాళ్ళు సంతృప్తిగా మొత్తం అంతా భోజనం చేసేసి ఇప్పుడు నెక్స్ట్ నీళ్ళు తాగడానికి వెళ్తారు. నీళ్ళు తాగడానికి వెళ్ళి అడుగుతాడు బ్రాహ్మణ పుత్ర, ఇదేనా నువ్వు చెప్పిన చంద్రబాగ అని చెప్తాడు. అవును రాజా, తాగి చూడు నీళ్ళు ఎట్లుంటాయో అని చెప్పేసి చెప్పాడు. అతను వెళ్ళి నీళ్లు తాగితే అది సాక్షాత్ అమృతం తాగినట్టే ఉంది అన్నట్టు. ఇతను కూడా నీళ్లు తాగుతాడు. ఇతనికి జీవితంలో ఫస్ట్ టైం బ్రాహ్మణ పుత్రుడు కూడా చవి చూడడం, ఇదే ఇంత గొప్పగా ఉండే ఈ చంద్రబాగ నది నీళ్ళు అని చెప్పేసి ఉంటారు. సో కాబట్టి ఇప్పుడు మనం అవతల చంద్రబాగ దాటి అవతలకి వెళ్ళాలి భగవంతుని దర్శనం చేసుకుందామని చెప్పేసి చూస్తే అక్కడ ఎక్కడే కానీ ఈ పడవలు లేవు, నడిపే వాళ్ళు లేరు, ఎవరు లేరు. మనం అవతలకి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి పక్కన ఒక ఆవు ఉంటుంది అన్నట్టు. బ్రాహ్మణ పుత్రుడు అడుగుతాడు, ఇక్కడ ఆవులు కాదు సురభి గోవులు, ప్లస్ నీకు ఏమేమి కోరికలు ఉన్నాయో అన్నీ తీరుస్తాయి అని చెప్పేసి చెప్పావు కదా, మనకు ఒక పడవ కావాలి అని అంటే అక్కడ ఇమ్మీడియట్గా ఒక పడవ, ఒక ఇద్దరు పిల్లలు వస్తారన్నట్టు. వచ్చేసి వీళ్ళని ఎక్కించుకొని అవతలకి దాటి తీసుకుని వెళ్తారు. ఇతను ఈ భక్తుడు వచ్చేసి ప్రతిక్షణం భగవంతుడిని వేడుకుంటున్నాడు, భగవంతుడా ఏ ఒక్క విషయంలో కూడా తప్పు జరగకూడదు, తప్పు జరిగితే తల లేచిపోతుంది, నిందపడుతుంది అని చెప్పేసి ఇతను భగవంతు మీద అనుక్షణము ప్రార్థిస్తూ భగవంతుడి పైన డిపెండ్ అవుతూ వెళ్తున్నాడు అన్నట్టు. అవతలికి వెళ్ళగానే వాళ్ళు నిదానంగా నడుచుకుంటూ వెళ్ళారు. నడుచుకుంటూ ఈ ఇతను భయంగా నడుస్తున్నాడు, ఈ రాజు సంభ్రమాచర్యలతో నడుస్తున్నాడు. ఏమిది నేను చూస్తున్న ప్రపంచం, ఇన్నాళ్ళు నిన్న చూసిన రాజ్యమేనా, ఇది భూప్రపంచమేనా అని చెప్పేసి అన్నట్టుగా ఇతను రాజు వెళ్తున్నాడు అంట. వెళ్తూ ఉండగా టెంపుల్ వచ్చింది. టెంపుల్ ఎంట్రన్స్ వెళ్ళారన్నట్టు. వీళ్ళు వెళ్తూ ఉంటే ఎదురుగా జనాలందరూ వస్తున్నారు. తర్వాత వీళ్ళకి అర్థమైంది, మేము మెయిన్ ఎంట్రన్స్ లోపలికి పోయే దారిలో కాలేదు, మేము వెనక దారికి వచ్చాము. అంటే ఎక్కడైతే జనాలందరూ బయటికి వెళ్తూ ఉంటారో, ఇన్లెట్ ఒకటి ఉంటుంది, అవుట్లెట్ ఒకటి ఉంటుంది కదా, వీళ్ళు లోపలికి పోయేది బయటికి వచ్చే దారి. ఈ బయటికి వచ్చే దారిలో మేము వచ్చేసినాము, మేము బ్యాక్ సైడ్ వెనక డోర్ నుంచి వచ్చామని చెప్పేసి తనకి వీళ్ళు అర్థం చేస్తున్నారు. అక్కడి నుంచి ఒకరు అందరు బయటకు వస్తున్నారు. ఒకరు పెద్ద పెద్ద కిరీటాలు పెట్టుకునేసి, ఒకతను యమపాశం పెట్టుకొని ఉన్నాడు, ఇంకో అతను చంద్రవంక పెట్టుకొని ఉన్నాడు, ఇంకో అతను చంద్రుడు, ఇంద్రుడు, బ్రహ్మ వీళ్ళందరూ ఒకరొకరు అందరు బయటకు వస్తున్నారు. వీళ్ళని వాళ్ళని తప్పించుకొని వీళ్ళని తప్పించుకునేసి లోపలికి వెళ్ళారన్నట్టు. చూసారా, ఇతను బ్రాహ్మణుడు చెప్తున్నాడు, ఇగో ఇతను ఇంద్రుడు, అతను వస్తున్నాడే, అతను బ్రహ్మ, అతను వచ్చేసి చంద్రుడు, ఇతను అగ్నిదేవుడు, అతను ఆ దేవుడు, ఈ దేవుడు అని చెప్పేసి మొత్తం దేవతలందరినీ పరిచయం చేసుకుంటూ తీసుకెళ్తున్నాడు అన్నట్టు. మీ రాజ్యంలో భగవంతుని, మీ రాజరాశిని చూడడానికి అందరూ కాలినడుగుతూ వస్తారు. మా విఠల దేవుడికి దర్శనం చేసుకోవడానికి అందరూ కాలినడుగుతారు. పుష్ప విమానాల్లో వస్తారు, అది నీకు తర్వాత చూపిస్తానని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. లోపలికి వెళ్ళేసి లోపలికి మందిరం లోపలికి ఎంటర్ అవుతారు. మందిరం లోపలికి ఎంటర్ అవుతానే భగవంతుని యొక్క ఆభరణాలు, భగవంతుని మందిరంలో పిల్లర్స్, ఇవి అన్నీ రత్న ఖచ్చితమై ఉంటాయన్నట్టు. అన్నిట్లోనూ రెడ్ స్టోన్స్, రెడ్ కాంతి రావాలంటే ఈ యొక్క మాణిక్యాలు పెట్టినారు. గ్రీన్ కార్పెట్ వేయాలంటే ఈ గ్రీన్ స్టోన్స్ వేస్తున్నారు. ఎల్లో కాంతి రావాలంటే ఈ పుష్పరాగాలను పెట్టి ఉన్నారు. ఇట్లా వైట్ కార్పెట్ అనంటే వజ్రాలను వేస్తున్నారు. మొత్తం అంతా ఈ నవరత్నాలతోనే మొత్తం మందిరం అంతా వెలుగుతూ ఉంది అన్నట్టు. భగవంతుని యొక్క వజ్రాలు, భగవంతుని యొక్క ఆభరణాలు అంతా ఈ నవరత్నాలు, మనులు, మాణిక్యాలతో దగదగ అని చెప్పేసి మెరిసిపోతున్నాయి. అసలు ఈ రాజు వచ్చేసి ఇతను కోశాగరంలో ఎప్పుడే కానీ అటువంటి అంతటి మేలు రకమైనటువంటి ఆభరణాలను, వజ్రాలను చూసి లేదన్నట్టు. ఇతను భగవంతుని చూస్తూ ఇట్లే ఆశ్చర్యంలో మునిగిపోయినాడు. ఆ తర్వాత ఈ భగవంతు, ఈ భక్తుడు ప్రార్థిస్తున్నాడు, దేవదేవ నీవు మాట్లాడే భగవంతుడు అని చెప్పేసి నేను రాజుకు వివరించినాను, కాబట్టి దయచేసి ఎట్లయినా అతని ముందు నాతో కాసేపు రెండు ముక్కలు మాట్లాడు అని చెప్పేసి ఇతను ప్రార్థిస్తున్నాడు అన్నట్టు. సో ఇతను ప్రార్థన వినగానే భగవంతుడు వచ్చేసి మాట్లాడుతున్నాడు, ఏమి బ్రాహ్మణోత్తమ, బాగున్నావా, ప్రయాణికి ఎలా జరిగింది, ప్రయాణం ఏ విధంగా జరిగింది, నీవు ప్రయాణం సుఖంగా సాగిందా, ఇంకా ఎవరెవరు వచ్చారు భక్తులు మన వాళ్ళు మన గ్రామం నుంచి అని చెప్పేసి ఇతనితో ప్రశ్నిస్తున్నాడు. ఈ బ్రాహ్మణ పుత్రుడు వచ్చేసి అతనికి భగవంతునికి సమాధానం చెప్తున్నాడు. ఆ తర్వాత భగవంతుని యొక్క అనుమతి తీసుకునేసి తర్వాత బయటకు వచ్చేస్తారన్నట్టు. బయటికి రాగానే ఈ మొత్తం అన్ని పుష్ప విమానాలన్నీ చూపించాడన్నట్టు ఇతను బ్రాహ్మణుడు. ఈ బ్రాహ్మణుడు వచ్చేసి చూడండి, ఈ పుష్ప విమానాలన్నీ వీళ్ళు దేవతలు వచ్చిండేది, సామాన్య ప్రజలు కాదు. భగవంతుని చూసానికి మొత్తం ఇంద్రాది దేవతలే మొత్తం అందరూ వచ్చి భగవంతుని దర్శనం చేసుకుంటున్నారని చెప్పేసి చెప్తాడు. చెప్పిన తర్వాత ఇంకా భగవంతుని మందిరం నుంచి బయటికి వస్తూ, బయటకు వచ్చిన తర్వాత దూరం నుంచి చూపిస్తాడు భగవంతుని మందిరం చూపించి, అక్కడ ఒక స్త్రీ స్టెప్స్ క్లీన్ చేస్తూ ఉంది అన్నట్టు. భగవంతుని యొక్క మందిరం మెట్లు క్లీన్ చేస్తూ ఉంది. ఆమె ఎవరు తెలుసా, ఆమె మీ దేవత రాజరాజేశ్వరి అని చెప్పేసి చెప్తాడు. చెప్తే ఇతని హృదయం బద్దలైపోతుంది. ఇతను రాజు పరిగెత్తుకుంటూ వెళ్ళేసి ఆమె దగ్గరికి వెళ్తాడు. ఆమె దగ్గరికి వెళ్తే ఆమె నిజంగా రాజరాజేశ్వరి. రాజరాజేశ్వరి ఆమె పాదాల పైన పడి విపరీతంగా విలపిస్తాడు రాజు. దేవి ఏంటి మీరు చేస్తున్నది, ఏమి ఇది, ఇదంతా వాస్తవమేనా నేను చూస్తున్నది అని అంటే ఆమె చెప్తుంది, నాయన నువ్వు నాకు మంచి భక్తుడివే, కానీ నీవే నేనే దేవదేవిని అని చెప్పేసి, నేనే సర్వోత్తమ దేవిని అని చెప్పేసి నువ్వు అనుకున్నావు, అది వాస్తవం కాదు. నేను సైతం దేవదేవునికి, విఠలునికి నేను సేవకురాలనే ఈ వాస్తవం నీవు గ్రహించలేదు. ఈ వాస్తవం గ్రహించకుండా నీవే నేనే సర్వోత్తమరాలు అని చెప్పేసి నువ్వు అనుకున్నావు, అది వాస్తవం కాదు అని చెప్పేసి ఈ రాజరాజేశ్వరి చెప్తుంది. జయ శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, శీల ప్రభుపాదకి, నితాయ గౌర ప్రేమానందే హరి హరి. రాజరాజేశ్వరి చెప్పిన తర్వాత ఇతను భగవంతుని యొక్క దేవదేవత్వాన్ని అర్థం చేసుకుని ఆ తర్వాత వస్తాడు బ్రాహ్మణుని కలిసి, నువ్వు చెప్పిందంతా నేను నమ్ముతున్నాను, నాకు సాక్షాత్ ప్రత్యక్షంగా అంతా చూపించావు, కానీ ఇటువంటి మాట్లాడే భగవంతుడు ఇక్కడ ఇటువంటి ప్రదేశంలో మీలాంటి వాళ్ళ మధ్యలో ఉండకూడదు, నాలాంటి గొప్ప రాజ్యంలో ఉండాలి అని చెప్పేసి అతన్ని భగవంతుని తీసుకుని పెట్టుకుంటాడు అన్నట్టు. సో ఇక్కడ ఇంకా స్టోరీ ఇంకా కొనసాగుతుంది. కానీ దీని నుంచి మనం గ్రహించాల్సింది ఏమనంటే, అహం సర్వస్య ప్రభువు మత్త సర్వం ప్రవర్తతే, నా నుండే సర్వస్వము ఉద్భవిస్తోంది, నేనే సర్వలోక మహేశ్వరం, అన్ని లోకాలకి నేనే మహేశ్వరును అని చెప్పేసి భగవంతుడు యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకున్న తర్వాత సహజంగానే మనం భగవంతునికి భక్తి చేయాలి అని చెప్పేసి కోరిక మనలో కలగడానికే భగవంతుడి యొక్క విభూతి యోగాన్ని వివరించి ఉంది. ఈ మన యొక్క భక్తి సుస్థిరం కావడానికి భగవంతుని యొక్క గొప్పతనం మనం కంపల్సరిగా తెలుసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. భగవంతుని యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మనం సహజంగా మనం శరణాగతి పొందడానికి సులువుగా ఉంటుందన్నట్టు. ఆ తర్వాత భగవంతునికి ఎప్పుడైతే సంపూర్ణ శరణాగతి పొంది భగవంతుని యొక్క భక్తి చేసుకుంటే మనం ఎప్పుడైతే నిరంతరము ఆనందంగా మనం అనుభవిస్తుంటామో, ఆనందాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు భగవంతుడు వచ్చేసి దదామి బుద్ధి యోగంతం ఏనమా ఉపయాంతితి, భగవంతుడు మనకి బుద్ధిని ఒసుగుతాడు ఏ విధంగా భక్తిని ఆచరిస్తూ భగవద్ధామం పొందడానికి. ఇది శుద్ధ భక్తులకే జరుగుతుందా అని ప్రశ్నిస్తే నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాడు, అహం అజ్ఞానజం తమః జ్ఞానదీపేన భాస్వత. జ్ఞానదీపేన భాస్వత అనంటే అజ్ఞానం నుంచి ఏమైతే జనించిన అంధకారాన్ని నేను వాళ్ళకి జ్ఞానదీపేన భాస్వత, నేను వాళ్ళకి సరైన జ్ఞానాన్ని ప్రసాదించి వాళ్ళ యొక్క అంధకారాన్ని నేను వాళ్ళ అజ్ఞానాన్ని నేను నశింపజేస్తాను అంటున్నాను. ఇది శుద్ధ భక్తులకి కాదు, ఈవెన్ అజ్ఞానంలో ఉన్న వాళ్ళు కూడా ఈ భక్తిని సాధన చేయవచ్చు, దాని ద్వారా నా ధామానికి పొందవచ్చు అని చెప్పేసి, అంటే ఇది సర్వసామాన్యులకు అందరికీ ఇది ఆచరణ యోగ్యమైనది అని చెప్తూ ఈ చతుశ్లోకి భగవద్గీత వివరించినాడు. సో ఈ మనం ఈ లీల మనం ఈ చరిత్ర ఈ లీల భగవంతుని ఎందుకు చెప్పుకోవడం జరిగిందంటే, భగవంతుని గురించి మనం ఎంత వివరించినప్పటికీ భగవంతుని యొక్క గొప్పతనాన్ని అన్లిమిటెడ్గా మనం ఎంత చెప్పినప్పటికీ అది భగవంతుని యొక్క విభూతులలో ఒక తృణప్రాయమే అన్నట్టు, చాలా లవలేశం వంటిది. ఆ విధంగా భగవంతుని శరణాగతి పొందడం ద్వారా భగవంతుడు మనతో ఏ విధంగా ప్రతిస్పందిస్తాడు, ఈ బ్రాహ్మణుడు నిరంతరం అనుక్షణము భగవంతునికి స్మరిస్తూ ప్రార్థిస్తూ వెళ్తున్నాడు, దానికి అనుగుణంగా భగవంతుడు ఈ భగవంతుని యొక్క భక్తుని ఈ కోరికకు అనుగుణంగా ప్రతిస్పందించాడు. ఆ విధంగా భగవంతుని యొక్క దేవదేవత్వాన్ని రాజు దగ్గర నిరూపించగలిగినాడు అన్నట్టు. సో ఇక్కడ మనం భగవంతుని శరణాగతి పొందడం ద్వారా భగవంతుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందవచ్చు అని చెప్పి మనం ఈ లీల ద్వారా అర్థం చేసుకోవచ్చు. దదామి బుద్ధి యోగంతం ఏనమా ఉపయాంతితే, ఏ యథామం ప్రపద్యంతే తాం సతైవ భజామ్యహం. భగవంతుని మనం ఏ విధంగా శరణాగతి పొందితే ఆ విధంగా మనల్ని అనుగ్రహిస్తాడన్నట్టుగా ఈ లీల మనకు ఒక సందేశాన్ని చెప్తుంది అన్నట్టు. హరే కృష్ణ. జై శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, శ్రీల ప్రభుపాదికి, నితాయ గౌర ప్రేమానంద హరి హరి గోవింద.